పదమూడవ అధ్యాయము గొప్ప తిరోగమనము. సువార్తలలో వ్రాయబడిన యేసుక్రీస్తు యొక్క వృత్తాంతములైన ఆయన జననము, ఆయన మరణము, కొండ మీద ప్రసంగము వంటివి పక్కన పెడితే నూతన నిబంధనలోని అపోస్తలుల కార్యములు రెండవ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన భాగము ఒకటి ఉన్నది. అక్కడ పెంతెకొస్తు దినమున యేసు యొక్క శిష్యులందరి మీదకి పరిశుద్ధాత్మ కుమ్మరించబడడం చూస్తాం. ఇది సంఘము యొక్క ప్రారంభానికి మరియు యేసుక్రీస్తు నామములో సార్వత్రిక సువార్త యొక్క ప్రారంభానికి సూచనగా ఉన్నది. ప్రాధాన్యత కలిగిన భాగముగా గ్రహించిన దానికంటే ఎక్కువగా జరగబోయేది ఈ భాగంలో ఉన్నది. అపోస్తలుల కార్యములు రెండవ అధ్యాయము వాస్తవానికి బాబేలు తర్వాత ఏర్పడిన పాత నిబంధన యొక్క విశ్వ భౌగోళిక శాస్త్రాన్ని తిరోగమనం చేయుటకు ఏర్పాటు చేయబడిన సంభాషణ శిబిరముగా ఉన్నది. ఇస్రాయేలును మినహాయిస్తే మిగతా దేశములన్నీ తక్కువ స్థాయి కలిగిన దైవముల యొక్క అధికారం క్రింద ఉన్నాయి. పెంతెకొస్తు దినమున జరిగినది ఏమనగా, బాబేలు వద్ద దేవునిచే స్థానము కోల్పోయిన దేశములన్నిటిలోనికి యేసుక్రీస్తు యొక్క సువార్తతో ఎలాగూ చుచ్చుకొని పోవాలి అనే ఒక యుద్ధ ప్రణాళిక, ఆత్మ సంబంధమైన యుద్ధము కొరకు చేసిన ప్రాచీన వ్యూహం. పెంతెకొస్తు దినము అపోస్తలుల కార్యములు రెండవ అధ్యాయము వివరించిన దాని ప్రకారం పెంతెకొస్తు దినమున జరిగినది ఖచ్చితముగా ఒక అసాధారణమైన సంఘటన. పెంతెకొస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము కింద ఉండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఆ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడి అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషలో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే, ఇదేమి అని అపోస్తల కార్యములు రెండవ అధ్యాయము 1-8 వచనాల్లో రాయబడి ఉన్నది. దీనిలో ఉన్న కొన్ని విషయాలు పాత నిబంధన యొక్క అదృశ్య ప్రపంచపు సార్వత్రిక కోణంలోనికి మనలను తీసుకుని వెళ్తాయి. అక్కడ ఉన్న కొన్ని భాగాలు ఆంగ్ల తర్జుమాలో స్పష్టముగా లేవు. వేగముగా వీచు గాలి అనే పదము పాత నిబంధనలో దేవుని సన్నిధిని ప్రాముఖ్యముగా వివరించిన ఆత్మబలముగా అనే పదంతో కలిసి ఉంది. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము 11వ వచనము, అలాగే యోబు గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము 40వ అధ్యాయము 6వ వచనములో అగ్ని అనే పదము కూడా దేవునిని గూర్చి వివరించిన ప్రధానమైన వర్ణనలో ఒకటి. యెహెజ్కేల్ గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనము, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనము 6వ వచనము, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము, నిర్గమాకాండము 3వ అధ్యాయం 2వ వచనము, 19వ అధ్యాయము 18వ వచనంలో, అలాగే 20వ అధ్యాయం 18వ వచనంలో కూడా దేవునిని గూర్చి వివరించిన ప్రధానమైన వర్ణనల్లో మనం చూస్తాం. ఈ వచనము ద్వారా స్పష్టముగా తెలియపరచబడినది ఏమిటంటే ఆ సంఘటన వద్ద దేవుడు ఉన్నాడు మరియు ఏమి జరుగుతోంది లేదా ఏమి జరగబోతుంది అనేది ఆయనకు తెలుసు. తాను నియమించిన దేశములను అలాగే శత్రువులుగా మారిన తక్కువ స్థాయి దైవముల నుండి కీర్తన గ్రంథం 82వ అధ్యాయమును తిరిగి తీసుకునుటకు కీర్తనల గ్రంథం 82వ అధ్యాయంలో పేర్కొనబడిన శత్రువుల పరిపాలనను దైవ పరిపాలనగా తిరిగి తీసుకున్నటకు ఒక శిబిరాన్ని ప్రారంభించాలనేది ఆయన యొక్క ఉద్దేశముగా ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 19-20 వచనాలు 32వ అధ్యాయం 8-9 వచనాలలో చూడవచ్చు. దానిని చేయడానికి శిష్యుల యొక్క మాటలే దేవుని యొక్క సాధనము, అదే నాలుకల యొక్క సాదృశ్యము. విభాగింపబడిన నాలుకలు అనే పదానికి ఒక సాదృశ్యము. దేవుని వాక్కు శిష్యుల ద్వారా దేవుని యొక్క సాధనముగా తిరిగి శత్రువులుగా మారిన తక్కువ స్థాయి దైవముల నుండి ఆ దేశములను తీసుకున్నటకు దేవుడు ప్రారంభించిన ఆయన యొక్క శిబిరము, అది ఆయన యొక్క ఉద్దేశము. యేసును అనుసరించిన యూదులు మాట్లాడేలా దేవుడు ప్రోత్సహించాడు. పెంతకొస్త దినమున కూడిన ఇతర యూదులతో ఆ శిష్యుల ద్వారా ఈ యూదులు యేసును అనుసరించిన యూదులు మాట్లాడేలా దేవుడు ప్రోత్సహించాడు. శత్రు దైవముల యొక్క అధికారం కింద ఉన్న ఆ దేశములన్నింటిలో నివసించే యూదులతో మాట్లాడేలా దేవుడు ప్రోత్సహించాడు. వారు సువార్తను విని విశ్వసించినప్పుడు వారు వారి దేశములకు వెళ్ళి ఇతరులకు యేసును గూర్చిన సువార్తను ప్రకటిస్తారు. బాబేలు మరియు పెంతకొస్తు. బాబేలు గోపురం దగ్గర జరిగిన సంఘటన దేశములను చెదరగొట్టి వాటిని ఇతర దైవముల యొక్క అధికారం కింద ఉంచాలన్న దేవుని నిర్ణయాన్ని గుర్తు చేస్తూ ఉంది. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 19-20 వచనాలు 32వ అధ్యాయము 8వ వచనం నుండి 9వ వచనం వరకు. ఈ సంఘటనకు అపొస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో జరిగిన దానికి సంబంధం ఉన్నట్లుగా మనకు మొదటిసారిగా అనిపించదు. అయితే మూల భాషలో ఈ రెండు సంఘటనలకు స్పష్టమైన సంబంధం ఉన్నది. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఉన్న రెండు ప్రధాన అంశాలు ఈ సంఘటనలకు బాబేలుతో సంబంధాన్ని కలుపుతున్నాయి. మొదటిది అగ్ని నాలుకలు విభాగింపబడెను అని వివరించబడటం. రెండవది సమూహము అనగా అన్ని దేశముల నుండి వచ్చిన యూదులు కలవరపడ్డారు అని చెప్పడం. ఇది మనకు ఆంగ్ల తర్జుమాలో అంత స్పష్టముగా అనిపించదు, కానీ లూకా గ్రీకు భాషలో రాశాడు అపొస్తల కార్యమును. ఇక్కడ వాడబడిన విభాగింపబడుట మరియు కలవరపడుట అనే గ్రీకు పదాలు ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనము నుండి మరియు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 8 నుండి ఈ పదాలు వచ్చాయి. ఈ రెండు వచనాలు భాషలు విభజింపబడుట మరియు బాబేలు వద్ద దేశములు తారుమారు చేయబడుట అనే దాన్ని వివరిస్తూ ఉన్నాయి. అపొస్తలుల కార్యం యొక్క రచయిత లూకా ఒక అంధుడు. అతడు గ్రీకు భాష మాత్రమే చదవగలడు. పర్యవసానముగా అతడు విస్తృత పరిధిలో ఈ రోజుకు కూడా వాడబడుతున్న సెప్టువాజెంట్ అనే పాత నిబంధన యొక్క గ్రీకు తర్జుమాను మాత్రమే అతడు ఉపయోగించాడు. హెబ్రూ భాష చదవగలిగిన వారు కొంతమంది ఉన్నప్పటికీ ఆదిమ సంఘ పాత నిబంధన యొక్క ఈ అనువాదాన్ని మాత్రమే లూకా ఉపయోగించాడు. లూకా తాను అపొస్తల కార్యములు 2వ అధ్యాయం రాస్తున్నప్పుడు బాబేలు సంఘటనను గురించి ఆలోచించి ఉండవచ్చు. కానీ ఎందుకు ఈ సంబంధం కలపటం? పెంతకొస్త దినమున ఏమి జరిగిందో ఒకసారి ఆలోచించండి. ఆత్మ దేవునిగా రావడం అనేది తరచుగా పాత నిబంధనలో సుడిగాలి మరియు అగ్నిగా పోల్చబడింది. అనేకమైన భాషల యొక్క గలిబిలి అనగా తారుమారు, ఇది బాబేలు ఫలితం. తొలగించబడి అగ్ని నాలుకలు శిష్యులను ప్రోత్సహించినప్పుడు వారు పండుగ కొరకు వివిధ దేశముల నుండి యెరూషలేమునకు వచ్చిన యూదుల భాషలతో మాట్లాడతారు. పెంతకొస్తు పండుగ కొరకు వివిధ దేశముల నుండి యెరూషలేమునకు వచ్చిన యూదుల భాషలతో మాట్లాడారు. వారిలో 3,000 మంది యేసును గుర్చిన వర్తమానమును విశ్వసించారు. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 41వ వచనం. యేసును మెస్సీయాగా స్వీకరించిన ఆ నూతన విశ్వాసులు ఆ వర్తమానాన్ని వారి స్వంత దేశాలకు అనగా బాబేలు వద్ద చెదిరిపోయిన దేశాలకు తీసుకుని వెళ్ళారు. ఆదికాండం 11వ అధ్యాయంలో మానవ దేశములకు దేవుడు విముఖత చూపిన తరువాత ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు ఒక నూతన జనాంగాన్ని మరియు దేశమును నిర్మించుటకు అబ్రహామును పిలిచాడు. ఇప్పుడు అబ్రహాము నుండి వచ్చిన యూదా విశ్వాసుల నుండి ఒకప్పుడు తాను తిరస్కరించిన దేశంలో ఉన్న ప్రజలను తన యొక్క విశ్వాసపు కుటుంబంలోనికి తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఈ సమయంలో దేవుని రాజ్యము శత్రు దైవముల యొక్క రాజ్యంలోనికి విస్తరింపబడుతూ ఉంది. ఈ భాగంలో ఆశ్చర్యకరముగా కనబడే భాగం ఏదనగా, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ప్రస్తావింపబడిన దేశముల జాబితా, అవి పొందుపరచబడిన క్రమము, వాటిని ప్రపంచ పటంలో గనక మీరు చూచినట్లయితే తూర్పు నుండి మొదలుకొని పాత నిబంధన యొక్క ముగింపులో యూదులు చెరలో ఉన్న స్థలాలను, బబులోనును మరియు పర్షియా మొదలుకొని పడమర వరకు సుదూరంగా ఉంటాయి. ఆదికాండము 10వ అధ్యాయంలో చెప్పబడిన దేశాలు ఒకప్పుడు తక్కువ స్థాయి దైవముల కింద ఉన్న దేశాల యొక్క దూరంకు సమానంగా ఉంటాయి. మనము పోరాడునది శరీరులతో మరియు రక్తమాంసములతో కాదు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అపోస్తలుల కార్యముల గ్రంథము ఎక్కువగా పౌలు యొక్క మిషనరీ ప్రయాణములను గూర్చి వివరిస్తూ ఉంటూ ఉంది. పౌలు అన్యులకు అపోస్తలుగా ఉంటాడు. ఆ వ్యక్తి ఇస్రాయేల్ దేశమునకు వెలుపల ఉన్న దేశాలలో సంఘములను స్థాపించుటకు దేవునిచే ఏర్పాటు చేయబడి పంపబడ్డాడు. పౌలు యొక్క ప్రయాణములు మరియు అతని జీవితంలో జరిగిన సంఘటనలు రోమీయుల చేత బందీగా పట్టబడడం లాంటివి అతనిని పశ్చిమము వైపుగా తీసుకుని వెళ్తాయి. అతని యొక్క నూతన నిబంధన పత్రికలలో అంధకార శక్తులు తన యొక్క పరిచర్యను మరియు సువార్త యొక్క విస్తరణను అడ్డగిస్తున్నాయని పౌలు తరచుగా మాట్లాడాడు. పెంతుకొస్తు నేపథ్యంలో ఎవరి అధికారులనైతే అతడు అతిక్రమించాడో ఆ దుర్మార్గపు వ్యవస్థలను గూర్చి అతడు వాడిన పదాలు పాత నిబంధన యొక్క విశ్వ భౌగోళిక శాస్త్రాన్ని అతడు అర్థం చేసుకున్నాడని తెలియజేస్తుంది. కనపడని అంధకార శక్తుల సైన్యమును గూర్చి పౌలు వాడిన పదాలలో ఒకే రకమైన అనుసంధానత ఉన్నదని మీరు గమనించారా? మొట్టమొదటిగా ప్రధానులు, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20 నుండి 21వచనాలు, 6వ అధ్యాయం 12వచనము, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వచనంలో రాయబడి ఉంది. అధికారులు, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20 నుండి 21వచనాలు, 3వ అధ్యాయం 10వచనము, 6వ అధ్యాయం 12వచనము, కొలస్సీ 2:15, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వచనంలో. శక్తులు, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20 నుండి 21, 3వ అధ్యాయం 10వచనంలో రాయబడి ఉన్నది. ప్రభుత్వములు, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16వచనంలో రాయబడి ఉన్నది. ప్రభువులు, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20 నుండి 21వచనము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వచనంలో రాయబడి ఉన్నది. సింహాసనములు, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వచనంలో రాయబడి ఉన్నది. ఈ పదములన్నీ భౌగోళిక పరిపాలన గురించి తెలియజేస్తూ ఉన్నాయి. నిజానికి ఇవే పదాలు రాజకీయ అధికారం కలిగిన మానవులను నిర్వచించటానికి నూతన నిబంధనలోను మరియు ఇతర గ్రీకు రచనలోనూ రాయబడ్డాయి. పౌలు యొక్క భాష ఆ అధికారంను గూర్చినదే. ఇది మానవ ప్రపంచంలో ఆత్మ సంబంధమైన ప్రపంచానికి ఉన్న సంబంధాన్ని గూర్చి పాత నిబంధన వివరించే అంశముపైన ప్రభావము చూపిస్తూ ఉంది. దేవుని చేత తృణీకరింపబడిన దేశాలు అంధకార శక్తుల అధికారము క్రింద ఉండి దేవునికి మరియు దేవుని ప్రజలకు విరుద్ధముగా మారారు. పౌలు ప్రస్తావించినట్లు నేను స్పెయినుకు వెళ్తాను. పౌలు రోమాకు ప్రయాణించడంలో అపోస్తుల కార్య గ్రంథము ముగించబడుతూ ఉంది. పౌలు యొక్క రోమా ప్రయాణంతో అపోస్తుల కార్యము ముగించబడుతూ ఉంది. పౌలు ఒక ఖైదీ మరియు అతడు 2 కారణాల చేత రోమాకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కైసరు ముందు తన వాదన వినిపించడానికి మరియు సువార్తను విస్తరింపచేయటానికి, ఆయన విరుద్ధమైన దైవముల అధికారం కింద ఉన్న దేశములను తిరిగి సంపాదించుకోవాలంటే ఆ కాలంలో ప్రపంచానికి చివరగా ఉన్న ప్రాంతానికి వెళ్ళాలని పౌలుకు తెలుసు. అయితే పాత నిబంధన కాలంలో ఆ స్థలము తర్షీషుగా పిలువబడింది. పౌలు కాలంలో అది స్పెయినుగా పిలువబడింది. తన పరిచర్యను ముగించాలి అంటే పౌలు స్పెయినుకు వెళ్ళాలి. అతడు ఖైదు చేయబడటకు ముందు రోమయులతో అతడు పలికిన మాటలు, అతడు స్పెయిన్కు అనగా పడమర దిశగా అతని కాలంలో భూమికి చివరగా ఉన్న స్థలానికి ప్రతి దేశమును యేసుక్రీస్తు కొరకు సంపాదించడానికి వెళ్ళే ఉద్దేశం కలిగి ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాయి. నేను స్పెయిను దేశమునకు వెళ్ళినప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణం మీదుగా స్పెయిన్కు ప్రయాణము చేయాలని ఆశ కలిగి ఉన్నానని రోమాపత్రిక 15:24-28 రాయబడి ఉన్నది. దేవుని రాజ్యాన్ని తిరిగి స్థాపించే దేవుని ప్రణాళిక తన జీవిత దినాల్లోనే ప్రారంభింపబడింది అని గుర్తించటం ద్వారానే పౌలు ప్రేరణ పొందాడు. అన్యజనుల ప్రవేశం సంపూర్ణమవుట మరియు ఇస్రాయేలు జనులందరూ రక్షింపబడుట అన్న ఆలోచనను అతడు విశ్వసించాడు. రోమాపత్రిక 11:25-26 రాయబడి ఉంది. పెంతకొస్తు దినమున ప్రారంభించబడినది తాను ముగించాలని అతడు ఆలోచించాడు. ఎందుకు ఈ విషయాలు మనం ధ్యానించాలి? పౌలు తన జీవితాన్ని గురించి అదృశ్య ప్రపంచపు దృష్టి కోణాన్ని కలిగి ఉన్నాడు. తనను తాను దేవుని యొక్క సాధనముగా చూశాడు. అలాగే ఉన్నాడు కూడా. అలాగే పెంతకొస్తు తర్వాత తనకంటే ముందుగా యెరూషలేము నుండి వారు నివసిస్తున్న దురాత్మల బలగము ఉన్న స్థలాల్లోనికి ఇతర నూతన విశ్వాసులందరూ కూడా చొచ్చుకొని పోయారు. మనం కూడా అలాగే వెళ్ళాలి. పౌలు దేవుని యొక్క సాధనముగా ఉన్న రీతిగానే మనం కూడా దేవునికి సాధనాలైతే కేవలం పౌలు మాత్రమే బలమైన వాడుగా మరియు ప్రభావితం చూపగలిగిన వాడుగా ఉన్నాడా? తన జీవితము దేని గురించి ఉన్నదో ఒక్క వ్యత్యాసాన్ని పౌలు అర్థం చేసుకున్నాడు. భూమి మీద అధికారం కలిగిన శక్తులు వాస్తవమైనవి అని పౌలు విశ్వసించాడు. మరియు తన వెనకాల ఉండి తను నడిపించే శక్తి దేవుని శక్తి వాటికంటే గొప్పదని పౌలు విశ్వసించాడు. మీరు వాటిని నమ్ముతున్నారా? బైబిల్ వాటిని మన ముందుకు తీసుకొని వస్తూ ఉంది, మన ముందు ప్రత్యక్షపరిచింది. వాటిని పౌలు తన స్వంత జీవితంలో కూడా గుర్తించాడు. వాస్తవానికి ప్రపంచము ఎంత పెద్దదో పౌలుకు తెలియదు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, చైనా, భారతదేశము, నార్వే, ఆస్ట్రేలియా, ఐస్లాండ్ మరియు ఇంకా చాలా స్థలాల గురించి అతనికి తెలియదు. కానీ దేవునికి తెలుసు. ప్రపంచమంతటికి సువార్తను విస్తరింప చేయాలన్న లక్ష్యం పౌలు గ్రహించిన దానికంటే గొప్పదిగా ఉండబోతుందని దేవునికి తెలుసు. భూమి మీద ప్రతి స్థలంలోనికి సువార్తను వ్యాప్తి చేయడమే పౌలు యొక్క లక్ష్యమైతే దానిని మిగతా వారు కూడా అనుసరిస్తారని దేవునికి తెలుసు. ఈ ఉద్దేశాన్ని పూర్తి చేయడానికి మనం ప్రయత్నించకపోతే భూమి మీద దేనిని చేయడానికి మనం ఉన్నామో దానిని చేయడం లేదని అర్థం. దేవుడు మాత్రమే మన అవసరాలను తీర్చడానికి రావాలని మనము కోరుకుంటే బాబేలు దగ్గర ఉన్న ప్రజల కంటే ఎక్కువగా యేసును 12 శిష్యులను మరియు పౌలును పోలి మనము ఉన్నాము. మనము పరిశీలన చేసిన లేఖన భాగాల్లో నుండి గ్రహించవలసిన మరొక భావము ఏమనగా దురాత్మ బలగము అనున్నది లేఖానుసారమైనది. దురాత్మల యొక్క ప్రదేశాలు లేక సరిహద్దులను గూర్చి లేక అంధకారంలో ఉన్న శక్తుల క్రమమును గూర్చి పూర్తి వివరణ మనకు ఇవ్వబడలేదు. కానీ అదృశ్యపు శక్తులు భూమిని వారి యొక్క అధికారమును సూచిస్తున్నాయని మాత్రము మనకు చెప్పబడింది. ఆ శక్తులు దేవుని రాజ్యాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి మరియు తన మంచి పరిపాలన అంతటా విస్తరించబడాలి అని అన్న దేవుని ప్రణాళికలో ప్రజలు భాగస్వాములు కాకూడదని ఆ అదృశ్య శక్తులు కోరుకుంటున్నాయని మనకు చెప్పబడింది. దాని అర్థము వ్యతిరేకత ఉంటుందని మనము అర్థం చేసుకోవాలి. దీనిని తర్కంతో వివరించలేము కానీ లేక ఆధారాలతో వివరించలేము కానీ మరియు మన సొంత బలంతో జోడించలేము. పరిచర్య ముందుకు కొనసాగడానికి మనము సహాయం చేయడానికి దేవుడు తన ఆత్మను మరియు తన యొక్క అదృశ్య ప్రతినిధులను మన కొరకు అనుగ్రహించాడు. ఈ సంగతులు 1 కొరింథీయులకు 3:16, 6:19, Hebrews 1:13, 4:4 రాయబడి ఉంది. మనల్ని మనం ప్రశ్నించుకోవలసింది ఒకటి ఇక్కడ ఉంది. పౌలు జీవితంలో జతపరచబడిన అదృశ్య ప్రపంచపు ప్రభావంతో మరియు ప్రపంచపు దృష్టి కోణంతో మనం ప్రతిరోజు లేచినట్లయితే మన జీవితాలు ఎలా ఉంటాయి? అంధకారం నుండి మన సహోదరులను విడిపించడం లక్ష్యముగా దేవుని కుటుంబంలో మన భాగస్వామ్యాన్ని స్థానాన్ని గుర్తిస్తూ మన జీవితాలు ఉంటే ప్రతిరోజు మనం ఎలా ఉండాలి? మనం తీసుకునే ప్రతి నిర్ణయం మరియు మనం మాట్లాడే ప్రతి మాట యాదృచ్ఛికముగా మనము ఉద్దేశపూర్వకముగా జీవిస్తే ఏమవుతుంది అని మనం భావించినప్పుడు, మనం వారిని చూడకపోయినా గుర్తించకపోయినా కానీ అదృశ్య ప్రపంచపు వ్యక్తులు మన నిర్ణయాలను మన క్రియలను మన మాటలను ఉపయోగించుకొని ఇతరులను ప్రభావితం చేస్తారని నమ్మితే ఏమవుతుంది? మనము ఎవరము, ఏమవుతాము, మనము ఇక్కడ ఎందుకు ఉన్నాము అనే వాటిని మనం తెలుసుకున్నప్పుడు మన ఉద్యోగాలు, మన ఆదాయం, మన తలాంతులు, చివరికి మన సమస్యలు కూడా ఎటువంటి పర్యవసనాలను కలిగించవు. మన అదృశ్య ప్రపంచాన్ని చూడలేము లేదా సూక్ష్మ ప్రపంచాన్ని చూడలేము అని మనం అనుకుంటే కానీ వాటిలో పాలిభాగస్థులుగా మనం ఉండగలం. ఆదిమ విశ్వాసులు ఈ రీతిగా ఆలోచించారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచం అంధకారమునకు బానిసగా ఉంది, ఒకరోజున దానిని మేము విడిపిస్తామని వారు విశ్వసించారు. ఆ విషయము మనం తర్వాతి అధ్యాయంలో చూస్తాం. విరుద్ధమైన ప్రపంచము మరియు వాటి శక్తులు వారికి వ్యతిరేకంగా వాస్తవికమైన యుద్ధం చేస్తున్నప్పటికీ మనము క్రైస్తవ్యం అని పిలిచే సార్వత్రిక విషయాన్ని దేవుని సహాయంతో మరియు వారితో కలిసి పనిచేస్తున్న అదృశ్య ప్రతినిధులతో కలిసి నెమ్మదిగా ప్రతి చోట ప్రవేశపెట్టే ఆత్మ సంబంధమైన యుద్ధము వాస్తవము మరియు చివరికి దానిలో మేము ఓడిపోము అని వారు విశ్వసించారు. వారు అలా జీవించారు అనడానికి మనమే సజీవమైన సాక్ష్యము.